Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నేను మీ ఎన్వి హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనుకున్నదంతా అయింది. గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఏమో ఈ రాష్ట్రానికి 3 రాజధానులు రావచ్చేమో అన్నారు. అలాగే అసెంబ్లీలో అందుకు అనుగుణంగా దానికి సంబంధించిన బిల్లులు పాస్ అవ్వటం జరిగింది. దాదాపుగా సోమవారం రాత్రి అర్ధరాత్రి వరకు 10:30-11 గంటల వరకు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఈ 3 రాజధానులుగా ప్రకటించిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో పాస్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో విధాలుగా ఈ అంశాల మీద చర్చలు జరిగినాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఈ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు చేసిన గందరగోళానికి వాళ్ళని సభ నుంచి బహిష్కరించడం జరిగింది. వాళ్ళు బయటకు వెళ్ళి కూడా పాదయాత్రలు చేస్తుంటే ప్రతిపక్షాలని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ లోపల కాగల కార్యం అంతా కూడా శాసనసభలో వైసీపీ నాయకులు పూర్తి చేశారు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, దీంతో పాటుగా సిఆర్డిఏ బిల్లు దాన్ని కూడా అనుమతించి దాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. ఇక నుంచి అమరావతి సిఆర్డిఏ మాయమైపోయి అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అని ఒక కొత్త సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ సిఆర్డిఏకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక నుంచి కొత్త సంస్థ నిర్వహిస్తుంది. అలాగే అమరావతి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, రైతుల ఆందోళనలు కంటి తుడుపు చర్యగా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి 2,500 రూపాయలని 5,000గా మార్చారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాల పరిమితిని, గత ప్రభుత్వం చేసుకున్నటువంటి కాల పరిమితిని 15 సంవత్సరాల దాకా ఈ అమౌంట్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి ప్రాంతంలో చేపట్టడానికి ప్రణాళికలు కూడా రచించారు. రోడ్లు వేయటము, అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలని పూర్తి చేయటము, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ సమావేశాలు, ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలన్నీ ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాంగణంలోనే జరుగుతాయి కాబట్టి కొత్త అభివృద్ధి అనేది అక్కడ కూడా అవసరం కాబట్టి ఈ దానికి అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అసలు మనము ఒక్కసారిగా అమరావతికి ఇంత దుస్థితి రావటానికి కారణం ఏంటి, తెలుగు వాళ్ళు ఇలా ఇబ్బందులు పడటానికి కారణం ఏంటి అనేది గనక మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ముఖ్యంగా ఎన్నో కారణాలు మనం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా మనం ఒక్కసారి గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిని చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు కూడా ఎందుకు రాజధానిని షిఫ్ట్ చేశాము అన్న విషయాన్ని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయినా కూడా ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉన్నది, అందువల్లనే ఆయన పారిపోయి వచ్చారు అనేటువంటి కారణాలని చాలామంది చూపిస్తున్నారు. కానీ ఈ విధంగా రావటం వల్ల ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాము. అక్కడే హైదరాబాద్లోనే ఉండి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆర్థిక పరిస్థితులకి అంచనాలు వేసుకొని అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి ఉంటే కొంత బాగుండేది అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడటం ఏంటంటే ఇక్కడ జరిగిన ఇంకొక చిన్న మిస్టేక్, అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే నూజివీడు పరిసర ప్రాంతాలు రాజధాని రావచ్చు అనేటువంటి ఒక ఫీలర్ని వదలటం వల్ల అక్కడ చాలామంది భూములు కొనుక్కొని ఇప్పుడు అక్కడ రాజధాని లేకపోవటం వల్ల ఆ భూముల విలువ పెరిగి పడిపోతే చాలామంది ఆ ప్రాంతంలో భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా మౌనంగానే రోధిస్తున్నారు. అలాగే శివరామకృష్ణన్ కమిటీని పక్కన పడేసి గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానిని నిర్మించవద్దు అన్న సూచనని, అంటే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దొనకొండ ప్రాంతానికి ఇచ్చారు. అసలు ఆ 4.5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీని కూడా అసలు తీసుకురాలేదు, దాన్ని ఏ విధంగానూ కన్సిడర్ చేయలేదు. ఆ తర్వాత నారాయణ కమిటీ వేసి ఆ సొంత మనుషులతో గల్లా జయదేవ్, సుజనా చౌదరి ఇలాంటి వాళ్లతో, వ్యాపారస్తులతో, పారిశ్రామికవేత్తలతో నింపి అమరావతిని రాజధానిగా ప్రకటించి మమ అనిపించుకున్నారు. ఆ అమరావతి ప్రాంతంలో 4,000 ఎకరాలు భూముల్ని వీళ్ళు కొన్నారన్నటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. ఇకపోతే ఈనాటి రైతులు చేసిన ఆందోళనకి కారణం ఏంటి? ఆందోళనకి కారణం ఏంటి అంటే అక్కడ కొంతమంది రైతులు భూ సమీకరణ పేరుతో రైతులని బెదిరించి బామాలి బతిమిలాడి రకరకాల కారణాలతో ఆ వాళ్ళ భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. కొంతమంది ఒప్పుకోకపోతే వాళ్ళ పంటలు కూడా అగ్నికి ఆహుతి చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా కొంతమంది ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నటువంటి రైతులు మెదలకుండా కూర్చున్నారు, మాట్లాడలేదు. ఆ రోజే రైతులు గనక ఒక్క తాటి మీద నిలిచి ఒక మాట మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించుంటే ఈరోజు వీళ్ళు ఇలా ధర్నాలు చేయవలసిన అవసరం ఉండేది కాదు. 33,000 ఎకరాలు ఇచ్చారంటే అందులో ఇంతకుముందు ఆల్రెడీ ఇప్పటికే మనకి తెలిసిపోయింది 80% రైతులు 3 ఎకరాల నుంచి అరెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, 3 ఎకరాల నుంచి అరెకరం ఉన్న వాళ్ళు మాకు వద్దో ముర్రో అన్నా కూడా భయపెట్టి, లేకపోతే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని బెదిరించి కూడా వీళ్ళన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం నిజాయితీగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అందులో ఇప్పటికీ రిజిస్టర్ కానివంటి ప్లాట్లు 25,000 దాకా ఉన్నాయి. రిజిస్టర్ అయిన ప్లాట్లు ఇంతవరకు ఆయా రైతులకి స్వాధీనం చేయలేదు. అలాగే రిజిస్టర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆనాడు ఎవరూ కూడా, ఏ రైతు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చి మీరు ఎందుకు చేయలేదు, మా హక్కుగా మాకు రావాల్సిన ప్లాట్లను మాకు ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళు అడగలేదు. అంటే ఇది ఏమిటి, ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటే ప్రతి వాళ్ళు ఏం ఊహించుకుంటారంటే, అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇంకా తర్వాత 5 ఏళ్లే కాదు 10 ఏళ్లకి 20 ఏళ్లకి మేమే అధికారంలో ఉంటాము అనేటువంటి ఒక భరోసాతో, ఒక ధీమాతో ఉండటం వల్ల ఇలాంటి పొరపాట్లు చాలా జరిగి ఈరోజు వాళ్ళు అధికారం పోగొట్టుకొని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల ఇప్పుడు ఈ మార్పులు తీసుకురావటం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు, ముందుగా ముఖ్యంగా చిన్న చిన్న రైతులు చాలామంది ఇబ్బంది పడటం, రోడ్ల మీదకి రావటం, ఉద్యమాలు చేయటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, ఆనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా అమరావతి రాజధానిని స్వాగతించిన మాట నిజమే. కానీ అమరావతి రాజధాని అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసినప్పటి నుంచి మనం ఒకసారి చూసుకుంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఆహ్వానించారు, కానీ తన స్వరాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని ఆయన స్వయాన ఆహ్వానించలేదు. బహుశా ఇలాంటి హర్ట్ అయినటువంటి ఇగో ఫీలింగ్స్ ఈ స్థితికి తీసుకొచ్చి ఉండవచ్చునేమో అని కూడా మనం అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఆ తర్వాత ఎలక్షన్ల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు, ఇక్కడ అమరావతిలో జరిగిన అన్యాయాలు ఏంటి, శివరామకృష్ణన్ కమిటీని ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎందుకు ఉంది, ఇవన్నిటిని కూడా ఆయన విమర్శించటం మొదలుపెట్టారు. చాలా చాలా మీడియాలో కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కనుక మనం ఒకసారి గమనించుంటే ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఉండదు, అమరావతి పూర్తి స్థాయిలో రాజధానిగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గనక రాజధానిని నిర్మించి ఉంటే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి వెళుతుందేమో అన్నటువంటి భయం వైసీపీ నాయకుల్లో ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అమరావతిలో గత ప్రభుత్వం తీసుకున్న అనేకమైనటువంటి నిర్ణయాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎక్కడ ఫెయిల్ అయిపోయినాయి అంటే, ఉదాహరణకు విజయవాడలో మెట్రో రైలు వేస్తూ ఉన్నారు, మెట్రో రైలు రాలేదు. ఆ తర్వాత అదేదో హైపర్ లూప్ రైలును అమరావతికి తీసుకొస్తామని చెబితే ఇదేదో నిజమే అనుకున్నారు. అట్లాగే అసలు రాజధానికి వెళ్ళటానికి అప్రోచ్ రోడ్డే సరిగ్గా లేని పరిస్థితిలో 4 ఏళ్ళు నడిచిన చోట సింగపూర్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చి ఏదో భారీ స్థాయిలో నిర్మాణాలు చేస్తాము అని ఒక భ్రమని కల్పించారు. అలాగే ఇంకొకటి చూసుకుంటే మనం ఆ ముంపు ప్రాంతానికి గురవుతుంది అని ఇలాంటివన్నీ చెప్పి కరకట్ట కృష్ణా జిల్లా పరిధిలో అక్కడ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కరకట్టను ఆనుకొని 18 అక్రమ కట్టడాలు, అలాగే గుంటూరు జిల్లా పరిధిలో 48 అక్రమ కట్టడాలు ఇవన్నీ ఉన్నాయని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా చెప్పారు వీటన్నిటినీ కూల్చివేస్తామని. అవి ఇంతవరకు ఆయన ఆఖరి రోజుల వరకు వాటిని ఏమీ కూల్చివేయలేదు. చివరికి చంద్రబాబు నాయుడు నివాసమే ఒక అక్రమ కట్టడం అన్నది కూడా తేల్చేశారు. ఇలాంటివి ఎన్నో భ్రమలు కల్పించడం వల్ల ఈరోజు అమరావతి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది అంటే కర్ణుడి చావుకు కారణాలు వేలకు వేలు అన్నట్లుగా ఇక్కడ జరిగింది. ఇక ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులైతే ఇక వైసీపీ ప్రభుత్వం దగ్గరకు వద్దాం. ఆయన ఒక అమరావతి ప్రాంతంలో చాలా తక్కువ కాలంలో మనం చూసుకుంటే కనుక అతి తక్కువ సమయంలో ఒక హైకోర్టుని, ఒక అసెంబ్లీని, ఒక సచివాలయాన్ని, ఒక భవనాల్ని, దాదాపు క్వార్టర్స్ కానీ జడ్జెస్కి సంబంధించినవి కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు 80% పూర్తయినాయి. ఇప్పుడున్నటు మిగిలినవన్నీ సెక్రటేరియట్, అట్లాగే ఈ అసెంబ్లీ, ఇవన్నీ కూడా హైకోర్టు భవనం, ఇవన్నీ కూడా పనిచేయటం మొదలుపెట్టినాయి. వీటన్నిటినీ ఏం చేశారంటే, ఆయన పాపం ట్రాన్సిట్ క్యాపిటల్ అన్నట్లుగా ఆయన చెబితే ఇది టెంపరీ క్యాపిటల్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే అవి శాశ్వతమైనవి కావు అనేది పాపం ఆయనే అసెంబ్లీలో ఒకప్పుడు చెప్పారు. అసెంబ్లీలో చెప్పింది ఆ శాశ్వతమైనవి కావు అంటే అవి ఒక ట్రాన్సిట్, అంటే తాత్కాలికంగా మనం నిర్మించాము, దాన్ని మేము ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి అన్నట్లుగా ఆయన చెబితే ఈరోజు ఏమైపోయిందంటే అవన్నీ ఒక టెంపరీ బిల్డింగ్స్. ఎందుకంటే వీటిల్లో కూడా చాలా లోపాలు గతంలో బయటపడ్డాయి. దాంతో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత టెంపరీ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి అనేది ప్రస్తుత ప్రభుత్వం వాదన. నిజమే, వీళ్ళు కనుక 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా పరిపాలించి ఉంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ తయారై ఉండేవేమో. ఇలా తవ్వుకుంటూ పోతుంటే కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కసారి అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత ఇది కాదు అంటాం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే జరిగినవన్నీ తవ్వుకుంటూ పోయి దీన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు సంధించుకుంటూ దీనికంటే పోయే కంటే కూడా ఇప్పుడున్నటువంటి అమరావతి పట్టణాన్ని మనకున్నటువంటి ఆర్థిక వనరులకు అనుగుణంగా గనక కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే గనక తప్పకుండా బాగుండేది. ఇప్పుడు ఏమైంది, ప్రపంచ స్థాయిలో ఒక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నాయి, ఉంటాయా, ఇలా ఆలోచించటం, దేశ ప్రజలు విస్మయం చెందటం, ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. అలాగే హైకోర్టుని ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలుకి మార్చటం, ఇది అంత తేలిగ్గా అవుతుందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఆనాడు చట్టాపట్టాలు వేసుకొని తిరిగాయి, వాళ్ళకి అన్ని సహాయాలు చేస్తూ ఉన్నారు, ప్రపంచ స్థాయి మహానగరం కట్టడానికి నేను సహాయం ఉంటాము అని ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పటం జరిగింది. ఆ తర్వాత కాలంలో తదనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం బీజేపీ విడిపోయినాయి. విడిపోవటానికి కారణం ఏంటంటే 2002లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. ఆయన హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే గుజరాత్లో ఆనాడు జరిగినటువంటి మతపరమైన అల్లర్లు. మరి అవన్నీ ఆయన గుర్తుపెట్టుకొని ఉంటాడు కదా. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, గుజరాత్ ముఖ్యమంత్రి కాస్త ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఏదో కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కొన్ని రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం జరిగింది. కానీ అది తాత్కాలికమైపోయింది, వాళ్ళిద్దరూ విడిపోయారు. ఎప్పుడైతే విడిపోయారో స్టేటస్ పోయింది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఇవ్వటం పోయింది. ఇవన్నీ ఒప్పుకున్న వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారన్నారు, ప్యాకేజీ పోయింది, అన్నీ పోయినాయి. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆర్థిక సహాయం వచ్చే అవకాశం లేకపోయింది. దాని వలన ఆ కారణాల వలన ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో, విశాఖపట్నం ఎలా ఉంటుందో, అమరావతి ఎలా మారుతుందో, ఏం జరుగుతుందో చూడాలి. కానీ అందరిలో ఒక భయం గూడు కట్టుకుపోయింది. ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వైసీపీ వచ్చింది, రాజధాని మారిపోయింది, రేపు పొద్దున వీళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళు అనుకుంటున్నాం. అంటే తెలుగుదేశం కూడా అలానే అన్నది ఇప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. వైసీపీ కూడా ఇలానే అనుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందో, ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారిపోతే రాజధానులు మారిపోతాయా అన్న భయము ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గూడు కట్టుకుపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక దురదృష్టం అనేది, రాజధాని విషయంలో ఒక దురదృష్టం అనేది ఏపీ ప్రజలను వెంటాడుతుంది. మొదటి నుంచి తీసుకుంటే కూడా ఇంతకుముందు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది, అప్పుడు మెడ్రాస్ క్యాపిటల్గా ఉండేది. పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం ఎందుకు, మద్రాస్ రాజధానిగా కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని. అక్కడ మద్రాసు పోయింది, రాత్రికి రాత్రి కర్నూలు వచ్చారు, కర్నూలు రాజధానిగా 3 ఏళ్ళున్నారు అది పోగొట్టుకొని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ 56లో రాగానే 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సరే అది తక్కువ కాలం అది ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ 2002లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటికి రావటం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అమరావతిని రాజధానిగా చేశారు. మంచో చెడో ఇప్పుడు అమరావతి రాజధానిగానే ఉంది, కానీ అస్తిత్వాన్ని కోల్పోయింది. అంటే పూర్తి స్థాయిలో తెలుగు ప్రజలకి అది రాజధాని కాదు. సో ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవితవ్యం రాజధాని, అసలు రాజధాని అనేది ఒక లేకపోతే ఏమీ లేదు అన్న పరిస్థితులు ఆనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కల్పించటం వల్ల దాన్ని భూతద్దం కూడా అని మనం చెప్పలేము. అంతకంటే పెద్ద స్థాయిలో చూపించటం వల్ల తెలుగు ప్రజలు ఇలా ఢామ్ అని నేల మీద పడిపోయి ఇప్పుడు విలపించడం కంటే ఏం చేసేది లేదు. చూద్దాం ఈ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతకాలం వెంటాడుతుందో.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My media. the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నేను మీ ఎన్వి హనుమంతరావు. 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరానికి మరొకసారి అత్యంత గౌరవమైన పురస్కారం అందుకున్నది. ప్రపంచంలోనే హైదరాబాద్ మహానగరం మొదటి స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా 130 నగరాలను వెనక్కి నెట్టి అత్యంత క్రియాశీల నగరం అంటే మోస్ట్ డైనమిక్ సిటీగా నిలిచింది. జేఎల్ఎల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక సిటీ మూమెంటం ఇండెక్స్ అనేది ఒక సర్వే కండక్ట్ చేస్తుంది. ఆ సర్వేలో ఎలా ఒక ప్రతి నగరం కూడా ఎలా అభివృద్ధి చెందుతోంది, ప్రతి నగరం కూడా ఏ కారణాలతో అభివృద్ధి సాధిస్తుంది అనేది ఒక సర్వే నిర్వహిస్తుంది. ఈ సిటీ మూమెంటం ఇండెక్స్ 7వ ఎడిషన్ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు గారు, అలాగే ఆ జేఎల్ఎల్ సిఇఓ రమేష్ నాయర్ ఈ రిపోర్టుని విడుదల చేశారు. ఈ రిపోర్టు విడుదల చేసి దీంట్లో ఉన్నది ఏంటంటే ఇన్నోవేషన్ హబ్స్ ఈ యొక్క విస్తరణ, అలాగే స్టార్టప్ సంస్కృతి, సాంకేతిక పరిశ్రమలు, ఆర్థిక ఫలితాలు, పెట్టుబడుల లావాదేవీలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా అభివృద్ధి చెందటము, వేగవంతమైన వృద్ధిలో ఈ ఎదురవుతున్నటువంటి సవాళ్లను ఈ హైదరాబాద్ నగరం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని అత్యంత సమర్థవంతమైన ప్రణాళికలు అమలుపరచడం వల్ల ఈ సిటీ అగ్రస్థాయిలోకి వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ సిటీ మూమెంటం ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం అనేది అసలు స్థానం సంపాదించలేదు. కానీ 2018 వచ్చేసరికి అభివృద్ధి సాధించి మొదటి స్థానంలోకి వచ్చింది. అలాగే 2020 ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ నగరం 1గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే 2గా అంటే భారతదేశం మొత్తం మీద ఐటీ పరిశ్రమలకి అనువుగా ఉన్నటువంటి బెంగళూరు నగరం 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటికీ కూడా వీళ్ళ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ కంటే బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రథమ స్థానంలో ఉంది. అయినా కూడా మిగిలిన అంశాలు తీసుకుంటే ఒకసారి రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆ రియల్ ఎస్టేట్ కోణం నుంచి ఒకసారి గనక చూసుకుంటే బెంగళూరు కంటే కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వనరుల వల్ల అత్యంత శక్తివంతమైన నగరంగా అవతరించింది అని చెప్పేసి ఆ సిఇఓ చెప్పడం జరిగింది. మొత్తం 130 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ 1గా ఉండటం అనేది మనందరం గర్వించదగ్గ విషయం. హైదరాబాద్ తరువాత ఇందులో స్థానం సంపాదించింది చెన్నై, ఢిల్లీ, పూణే, కలకత్తా, ముంబై అంటే టాప్ 20 డైనమిక్ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పూణే 12వ స్థానంలోకి వచ్చింది, కలకత్తా 16వ స్థానంలో ఉంది, ముంబై 20వ స్థానంలో ఉంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ 1 స్థానంలో ఉంటే బెంగళూరు 2 స్థానంలో ఉంది. ఇది నిజంగా కూడా మన హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మొదటి స్థానం, 2వసారి మొదటి స్థానం రావటం అనేది రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల 2015లో మనం 20వ స్థానంలో ఉన్నాం. 2016కి వచ్చేసరికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడి మనం 5వ స్థానంలోకి వచ్చాం. అంటే 2017లో ఇంకొంచెం 3వ స్థానంలోకి రావటం జరిగింది. 2018లో మొదటి స్థానంకి వచ్చాం. అంటే ఎక్కడో అట్టడుగున 20వ స్థానంలో ఉన్నటువంటి నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వసతులు వనరులు ఉన్న వనరులను ఉపయోగించి ఎన్నో వసతులను కల్పించటం వల్ల క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది 2018 వచ్చేసరికి. అలాగే మళ్ళీ 2020కి వచ్చేసరికి కూడా ఈ స్థానంకి వచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ పరిపాలనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఈ నివేదిక సమాధానం ఇస్తుంది అని చెప్పారు. హైదరాబాద్ నగరం కేవలం నివాస యోగ్యమే కాకుండా వాణిజ్య పరంగా కూడా ఎంతో ముందంజలో ఉంది అని చెప్తున్నారు. ఈ నగరాన్ని ఇంకా అత్యంత ఉత్తమంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మంత్రిగా తనపైన, అలాగే జిహెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న బొంతు రామ్మోహన్ మీద కూడా ఉంది అని చెప్పారు. ఇలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, అంటే మోస్ట్ డైనమిక్ సిటీ, ఈ హైదరాబాద్ నగరం పట్ల ఫారిన్ ఇన్వెస్టర్స్, అంటే విదేశీ ముదుపరులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే కండక్ట్ చేసినటువంటి జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ సిఇఓ రమేష్ నాయర్ కూడా చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఏర్పడే సమస్యలు ఏంటంటే స్థలం దొరక్కపోవటం, అంటే పరిశ్రమలకు కానీ ఐటీ హబ్బులకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అనేది వాళ్ళకి దొరకటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో ఈ సమస్య లేకపోవటం వల్ల, అందరికీ అందుబాటులో ఉండటం వల్ల, అదే ఇందాక నేను చెప్పినట్లుగా రియల్ ఎస్టేట్ అనేది ఇంకా అనుకూలంగా అందుబాటులో ఉండటం వల్ల ఈ హైదరాబాద్ నగరం నెంబర్ వన్గా వచ్చింది. ఇక్కడ ఒక విషయం చూసుకోవాలండి, ఏ నగరానికైనా, ఏ దేశానికి, ఒక దేశం మొత్తంగా చూసుకుంటే యూత్ దాదాపు 40% మన దేశంలో ఉన్నారు. అలాగే ఈ ఉత్పాదక వయస్సు కలిగిన వాళ్ళు, అంటే ప్రొడక్టివిటీ ఏజ్ రేంజ్లో ఉన్న వాళ్ళు, జనాభా అంటే ఒక 20 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువత బెంగళూరులో ఎక్కువగా ఉన్నారు. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి నగరంగా బెంగళూరు నిలిచింది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, దీనితో పాటుగా సామాజిక ఆర్థిక క్రియాశీలవంతమైనటువంటి నగరంగా అంతర్జాతీయంగా హైదరాబాద్ బెంగళూరులు పోటీ పడ్డాయి. కేవలం ఒక ఏజ్ గ్రూప్ ఉండటమే కాకుండా ఒక డైనమిక్ సిటీగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కారణంగా మొత్తం మీద ఈ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ బెంగళూరును దాటేసి బెంగళూరుని 2వ స్థానంలో నిలిపింది. 2019లో ఆఫీస్ ప్రదేశాలను కంపెనీలు అద్దెకు తీసుకోవటం అనేది హైదరాబాద్ నగరంలో నగరాన్ని టాప్లో ఉంచింది. అంతేకాకుండా ఈ ప్రైమ్ ఆఫీసుల అద్దెల వృద్ధి కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. సామాజిక ఆర్థిక మూమెంట్స్, అంటే సోషల్ అండ్ ఎకనామికల్ మూమెంటంలో కనుక చూసుకుంటే ప్రధానంగా ఈ యూత్, ఒకటి ఈ ప్రొడక్టివిటీ ఏజ్లో యూత్ ఉండటము, ఆర్థిక ఫలితాలు, రిటైల్ అమ్మకాలు, అలాగే ఎయిర్ కనెక్టివిటీ ఉండటము, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ అంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎన్నో కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ సంస్థల్ని పెట్టడం మనం చూశాము. అలాగే అమెజాన్ లాంటి పెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ప్రారంభించడం వల్ల ఈ నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇంకా అభివృద్ధి చెందినాయి. దీంతో ఈ ఒక్క సంఘటన ఒక టెక్నాలజీ ప్రపంచంలో హైదరాబాద్ని చాలా ఉన్నత స్థానంలో చేర్చింది. అందులో యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్, ఇలాంటి సమకాలీన ఐటీ రంగంలో దిగ్గజాలు అనబడే వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో వాళ్ళ కంపెనీలు స్థాపించటం వల్ల మన హైదరాబాద్ నగరానికే ఒక ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకురావటం జరిగింది. ఇలాగే ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ నైట్ ఫ్రాంక్ ఇండియా సిబిఆర్ఈ దక్షిణాసియాతో సహా ఇటీవల విడుదల చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ అలాగే ఆఫీస్ స్పేస్ అవైలబిలిటీ సంబంధించిన ఇంకా అనేక ఇతర నివేదికలు ఏం చెప్తున్నాయంటే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ యొక్క బలమైన అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని హైలైట్ చేశాయి. ఇలా చేయటం అనేది ఇంకా భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందటానికి, ముందు అనేక మౌలిక వసతులను కల్పించటానికి, నివాసయోగ్యంగా వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించడానికి ఇలాంటి ఈ నివేదికలు చాలా సహాయం చేస్తాయి. ఈ విధంగా కూడా మనం ఒక మంచి స్కోర్ సాధించి హైదరాబాద్ నగరాన్ని అత్యున్నతమైన స్థానంలో నిలపటానికి అవకాశం ఉంటుందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నేను మీ ఎన్వి హనుమంతరావు. సాయినాథుడు వార్తలకెక్కాడు. అవును, షిరిడీలోని సాయిబాబా వార్తలకెక్కారు. కారణం ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి సాయిబాబా జన్మించిన స్థలంగా భావిస్తున్న పద్మినిలోని పత్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము, అందుకు 100 కోట్ల నిధులను కూడా ప్రకటించారు. దీంతో షిరిడి వాసుల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. నిజానికి మనం ఒకసారి చూసుకుంటే, సాయినాథుడు 15 ఏళ్ల వయసులో షిరిడి వచ్చి షిరిడి గ్రామంలోనే స్థిరపడిపోయి ఆ తర్వాత సాధువుగా, మత గురువుగా, ఈరోజు భగవంతుడిగా కోట్లాది మంది ప్రజల పూజలను అందుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబాకు కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు. సాయిబాబా చిన్నప్పుడు ఎక్కడ జన్మించారు, ఎక్కడ పెరిగారు, ఎవరి వద్ద పెరిగారు అనటానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. అయినా కూడా పర్బని జిల్లా పత్రి గ్రామం ఆయన జన్మస్థలంగా భావిస్తారు. ఆ తర్వాత ఆయన పుట్టినప్పుడు హిందువుగా పుట్టాడు, ముస్లింల పెంపకంలో పెరిగారని, లేదు ముస్లింగా పెరిగారు, హిందువుల పెంపకంలో పెరిగారని అనేక వాదనలు ఉన్నాయి. అందుకే హిందూ ముస్లింలు సమదృష్టితో, ముఖ్యంగా హిందువులు సమదృష్టితో ఎక్కువగా మత గురువుగా, సాధువుగా, సాక్షాత్ భగవత్ స్వరూపంగా ఆయన్ని పూజిస్తారు. సాయిబాబా 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అంటే ఆయన నిర్యాణం చెంది కూడా దాదాపు 102 సంవత్సరాలు మాత్రమే అయింది. అటువంటి సాయినాథుని లీలలు, ఆయన చరిత్ర, ఆయన ఎక్కడెక్కడ తిరుగాడింది, ఆయన మహిమలు, ఇవన్నీ కూడా ఈరోజు మనకి అనేక పుస్తకాల్లో, అనేక రూపాల్లో మనకి దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు మరి ఎందుకు ఒక చిన్న ప్రకటనతో షిరిడి అల్లకల్లోలమైంది, షిరిడి ప్రాంత వాసుల్లో గుబులు రేగింది? అంటే పత్రి గ్రామం కనుక అభివృద్ధి చెందితే ఎక్కడ తమ ప్రాభవం తగ్గిపోతుందేమో అని షిరిడి వాసులు, ముఖ్యంగా సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు చాలా భయపడ్డారు. అందుకే వాళ్ళు ఆదివారం నాడు బంద్ పాటిస్తామని, షిరిడి దేవాలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తుల కోసము, వారికి కష్టాలు రాకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండటానికి షిరిడి గ్రామం బంద్ పాటించకుండా షిరిడి దేవాలయాన్ని తెరిచి ఉంచి చుట్టుపక్కల గ్రామాలు, అంటే షిరిడి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 25 గ్రామాల ప్రజలు బంద్ను పాటించారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. షిరిడి సంస్థాంతో, షిరిడి గ్రామ ప్రజలతో, అలాగే పత్రి గ్రామంలోని ప్రజలతో చర్చలు నిర్వహిస్తామని ప్రకటించింది. దాంతో వీళ్ళు ఈ బంద్ని విరమించుకున్నారు. యథావిధిగా కార్యక్రమాలు అయితే అక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. ఎందుకు అసలు ఇలాంటి సమస్య వచ్చింది? ముఖ్యమంత్రి ప్రకటించగానే ఎందుకు షిరిడి వాసులు ఈ విధంగా స్పందించారు అనేది ఒకసారి చూసుకుంటే, దీని వెనకాల మనకి కనపడని రాజకీయ కోణాలు కూడా కొన్ని ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ పత్రి గ్రామం ఉన్నటువంటి ప్రదేశం కానీ ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా శివసేనకి ఆధిపత్యంలో ఉన్నాయి. ఈ పర్బనీ జిల్లా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన జిల్లాలు ఆ ప్రాంతం అంతా కూడా శివసేన ఆధిపత్యంలో ఉన్నాయి. షిరిడీ ప్రాంతంలో మాత్రము శివసేనకి ఉన్నటువంటి ఆధిపత్యము, శివసేన ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా చాలా తక్కువగా ఉంది. ఒకసారి చూసుకుంటే షిరిడి, పత్రి రెండూ కూడా మరట్వాడ ప్రాంతంలోనే ఉంటాయి. షిరిడీ క్షేత్రంలో షిరిడీ క్షేత్రము మహారాష్ట్రలో శాసనసభ, లోక్సభ రెండింటి నియోజకవర్గం కూడా అదే. కానీ ప్రస్తుతం అహ్మద్నగర్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం 2019 ఎన్నికల్లో బీజేపీ 6, ఎన్సీపీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్కు 2 దక్కగా శివసేనకు 2-2 స్థానాలు దొరికాయి. ఇదే జిల్లాలో 5 లోక్సభ నియోజకవర్గాలకు గాను 2019 మేలో జరిగిన ఎన్నికల్లో శివసేన షిరిడి, నాసిక్లో విజయం సాధించింది. అంటే ఒక రకంగా చూసుకుంటే షిరిడిలో కూడా రాజకీయంగా శివసేన ఎంపీ సీటు ఉంది. అలాగే ఎన్సీపీ బీజేపీలకు ఒక్కొక్క సీటు దక్కగా ఔరంగాబాద్లో అనూహ్యంగా ఎంఐఎం పార్టీ గెలవటం అనేది మనం చూసాం. ఈ విధంగా ఎప్పుడైతే శివసేన ఆధిపత్యం అనేది తగ్గిపోతుందో ఇక్కడ, అక్కడ శివసేన పత్రిని డెవలప్ చేసి, అంటే తమకు ఆధిపత్యం ఉన్నటువంటి పత్రి గ్రామాన్ని షిరిడీకి సమాంతరంగా అభివృద్ధి చేయాలి, ఆ విధంగా ఇక్కడ తన రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలి అని శివసేన ఆలోచిస్తున్నట్లుగా మనకి వార్తలు అందుతున్నాయి. ఇంకొకటి చూసుకుంటే షిరిడి ఆలయం దేవాలయం వార్షిక ఆదాయము దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. 2019 ట్రస్టుకు 287 కోట్లు విరాళంగా వచ్చాయట. అది కాకుండా ఈ దేవాలయ ట్రస్టులో 17 మంది సభ్యుల్లో దాదాపు 11 మంది రాజకీయ నాయకులే ఉన్నారు, లేదా రాజకీయాలకి సంబంధించిన వాళ్లే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువగా మనం చూసుకుంటే బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మనం రిజైన్ చేయటము గమనించవచ్చు. అలాగే పర్బనీ జిల్లా మొదటి నుంచి చాలా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రాంతము, వీళ్ళకి ఈ శివసేనకి చాలా అండదండలు అందిస్తున్నటువంటి ప్రాంతం, నిజంగా చెప్పాలంటే ఒక కంచుకోట లాంటిది అని చెప్పుకోవచ్చు. షిరిడీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారినటువంటి రాధాకృష్ణ విఖే పాటిల్ అనే ఆయన దానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఆయనతో పాటుగా శివసేన ఈ ప్రస్తుతం లోక్సభ ఎంపీ సదాశివ కిసాన్ లోఖండే కూడా ఈ వివాదంలో షిరిడి ట్రస్ట్కి సపోర్ట్ చేయటం మనం గమనించవలసిన విషయం. సో ఇన్ని రాజకీయ కోణాలు ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు అనేవి ఒక చిన్న ప్రకటన వల్ల ఇలా జరగటం కూడా మనం చాలా ఆశ్చర్యంతో గమనించాలి. అలాగే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాత్రము ఈ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనను ఆహ్వానించారు. ఎందుకంటే చాలామంది పెద్ద సంఖ్యలో ఈ సాయి భక్తులు పత్రి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అలాగే పత్రిలో కూడా ఈ ఆలయ అభివృద్ధికి నిధులు సమకూర్చటము, అభివృద్ధి చేయటము ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాము అంటూ ఆయన మాట్లాడారు. సో ఇలా చూసుకుంటే పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది షిరిడి దేవాలయానికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే పర్బని జిల్లా ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా కూడా పత్రి గ్రామాన్ని డెవలప్ చేయడం అనే విషయంలో అక్కడ వాళ్ళ సపోర్టుని, మద్దతుని ప్రకటించారు. అంటే ఈ రెండు ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి రెండు భాగాలు, అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కూడా నాయకులు, పార్టీలు, ప్రజలు విడిపోవటం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఏదేమైనా సరే అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే షిరిడీ సాయినాథుడు వార్తల్లోకి ఈ విధంగా రావటం. అసలు ఒక మామూలు మనిషి సాధువు అయ్యి ఆ తర్వాత మత గురువు అయ్యి ఈరోజు భగవంతుడిగా కోట్లాది మంది ప్రజల చేత కీర్తించబడుతూ పూజింపబడుతున్నటువంటి సాయినాథుడి ప్రాభవం ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలతో ఏమాత్రము తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు తనకు తానుగా భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు, తన ప్రతిష్టని పెంచుకుంటాడు. ఒకసారి మన దగ్గర మన రాష్ట్రంలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారు. తిరుపతి ప్రాభవాన్ని ఎవరైనా తగ్గించగలిగారా? లేదు. కానీ వెంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచం యావత్తు అనేక చోట్ల ఆయన దేవాలయాలు ఉన్నాయి. ఆయా ప్రాంత ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ద్వారకా తిరుమల ఉంది. ద్వారకా తిరుమలకి భక్తులు విపరీతంగా వెళుతూ ఉంటారు. అలా అని తిరుపతి ప్రభావం తగ్గిపోలేదు, లేకపోతే తిరుపతి వల్ల ద్వారకా తిరుమల ప్రభావం తగ్గిపోలేదు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాస్తు అనండి, ఆ ప్రాంతం యొక్క మహిమ అనండి, ఆ ప్రాంతంలో నిలిచినటువంటి ఆ మత గురువులు, భగవంతుడు యొక్క రాసి అని కూడా అనుకుంటే మనం ఈ ప్రభావ అలా వెలుగుతూనే ఉంటుంది. అంతేకాని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వల్ల షిరిడి ప్రభావం తగ్గిపోతుందని, లేకపోతే పత్రి ప్రభావం పెరుగుతుందని మనం బాధపడక్కర్లేదు, విచారించక్కర్లేదు, సంతోషించక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడికి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఆ సాయినాథుడికి ఏం చేయాలో కూడా ఆయనకి తెలుసు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఓం సాయిరామ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
పద పదవి వయ్యారి గాలి పటమా, పద పదవి వయ్యారి గాలి పటమా, పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవి వయ్యారి గారి పటమా. ప్రేమ గోలలో నటిక్కిపోయినావా, నీ ప్రియుడున్న తోటుకై పోదువా.
పద పదవే బయ్యారి గాలి పటమా, పద పదవే బయ్యారి గాలి పటమా,
పైన పక్షిలా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవే బయ్యారి గాలి పటమా. రిచ్చారే బిరుదు తోక కొని తెచ్చావేమో అంతేగాక, రాజులెందరుడినా మోజులెంత మారినా తెగిపోక నిలిచే నీ తోక. పద పదవి వయ్యారి గాలి పటమా, పద పదవి వయ్యారి గాలి పటమా,
పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క తొక్కు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవి వయ్యారి గాలి పటమా.
నీలి మబ్బుల్లో ఆడుతుందేమో,
పగలాడివిలే జగదంతవులే దిగిరాకుండా ఎటులుందువులే
పద పదవే వయ్యారి గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా పైన పక్షిన దగిరిపోయి పక్క తుకు తూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా
ఎంత హాయి రే ఎంత మధురమే హాయి
ఎంత హాయి రే ఎంత మధురమే హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమే హాయి ఎంత హాయి ఒకరి చూపులొకరి పైన విరి తూపులు విసరగా
ఒకరి చూపులొకరి పైన విరితాములు వీసగా
విరితాముల పరవడిలో విరహమతి సయంపగా
విరితాముల ఘుమ ఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమే హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమే హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి
నిలువవే వాలు కనుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నదే తానా నువ్వు పులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నదే తానా ఎవరని ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో. విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో, నువ్వు పులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలన అది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా, ఎంత చేరా సమయం ఇది కాదా, ఒకసారి నన్ను చూడరాదా సమయం ఇది కాదా, చాలు నీ మర్యాద. వదలాడినే నీ వాడనే కాదా, నువ్వు పొలుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలన అది నీకే తెలుసు. మగడంటే మోజు లేనిదానా, మనసుంటే నీకు నేను లేనా, మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా, కోపమా నా పైన, నీ నోటి మాటకి నోటుకోలేనా, నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యా దేహం తనడక దానా, నీ నడకలు హొయలున్నది తానా, నువ్వు కొలుపుతో గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు.
నీ సేవలలోనే పూలే వికసించినే